కానీ అదే నీ దర్శనం చేస్తే ఇక శేషమే ఉండదు, మా పాపం అశేషంగా పూర్తిగా నాశనం అయిపోతుంది, కించిత్తు కూడా మిగలదు. ఎన్నో జన్మల పాపములు మళ్ళీ ఈ జన్మలు అండల, అనేక జన్మ సాహస్రై కొన్ని వేల సంవత్సరములుగా యుగాలుగా జన్మలుగా మేము చేస్తున్న పాపములన్నీ నీ పాద దర్శనం వల్ల ఆక్షణమే నశించిపోతాయి. మే సంభృతం పుణ్యమస్తి, పూర్తిగా నాకు పుణ్యం వచ్చింది ఈ రోజున, పాపం పోతే పుణ్యం వస్తుంది కనుక ప్రభు సకల పుణ్యాస్వరూపుడివైన నీకు నమస్కారం. అద్య ప్రభృతిన స్వామిన్ భూయాత్ భక్తి పదాబ్జయో, ఈరోజు నుంచి నాకు నువ్వు ఒక వరమియ్యి, నేను నీ దగ్గర నుంచి ధనం అడగను, పదవులు అడగను, ఇంకేవో విశేషమైన కోరికలు కోరను. చిన్న కోరిక, ఈ క్షణం నుంచి నా మనస్సు నిరంతరం నీ పాదాల మీద దృఢంగా నిలబడాలి, నీ పాదభక్తి శాశ్వతంగా ఉండాలి, ఎప్పుడు హనుమా హనుమా అంటూ నిన్ను తలుచుకోవాలి. నేను ఒకప్పుడు ఒక సహస్రావధానంలో పద్యం చెప్పాను హనుమంతుడి మీద, చిన్న పద్యం, కంద పద్యం, 2000 సంవత్సరంలో. హనుమా 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 అనుమా అనుమానమేమి ఆతని దయలం గనుమా సకల శుభంబుల మనుమా జీవనము లోకమాన్యము వినుమా. దీనికి కందపద్యం అని పేరన్నమాట. అందులో మొదటి పదంలో ఏంటి, హనుమా హనుమా హనుమా, 3 సార్లు హనుమా 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 అనుమా అనవయ్యా, అనుమానమేమి ఇంక నీకే అనుమానం ఒక్కర్లా, ఆతని దయలన్ గనుమ ఆ మహానుభావుడి దయని నీవు పొందుము. సకల శుభంబుల మనుమ, మనుట అంటే జీవించుట, అనేక శుభములతో జీవించు నాయన, హనుమ అన్నావు అనుకో ఇక అన్నీ నీకు శుభాలే, శుభాలతో జీవించు. జీవనము లోకమాన్యము వినుమ, ఈరోజు నుంచి హనుమంతుడి స్మరణ వల్ల నీ జీవితం లోకంలో అందరి ప్రశంసలు పొందుతుంది, నిన్నందరూ పొగుడుతారు, హనుమంతుణ్ణి కీర్తించేవాడిని లోకం కీర్తిస్తుంది, హనుమద్ భక్తుడికి శాశ్వతంగా కీర్తి వస్తుంది, అపకీర్తి రాదు. అందుకని జీవనము లోకమాన్యము వినుమ అని. నాకు ఆనాడు హనుమంతుడి మీద ఎప్పుడో 15 ఏళ్ళు అయింది అప్పుడే అనమాట, 15 సంవత్సరాల క్రితం మే 10వ తారీఖు నాడు చెప్పిన పద్యం అనమాట ఇది. రోజు హనుమంతుడిని తలుచుకుంటే శాశ్వత కీర్తి వస్తుంది, అందువల్ల నీ పాదభక్తి నాకు ప్రసాదించు. ధర్మార్థ కామ మోక్షాణాం యమేవ ప్రసూర్మమ. ధర్మం అర్థం కామం మోక్షం అనే 4 పురుషార్థాలు రావాలంటే ఇదే దిక్కు. ఏది దిక్కు, నీ పాదాలను సేవించడం. నీ పాదాలను సేవిస్తే వరుసగా ధర్మార్థ కామ మోక్షములు అనే 4 పురుషార్థాలు వచ్చి తీరతాయి. ఆ మాట రాముడు నీ ఎదురుగుండానే చెబుతున్నాడు స్వామి, అందువల్ల నీ పాదభక్తి నాకు ప్రసాదించు అని. ఆ తర్వాత ఆంజనేయ మంగళం అనే పేరుతోటి 8 మంగళ శ్లోకాలు చదివాడు. ఆంజనేయ మంగళాష్టకం అని దానికి పేరు అన్నమాట. చాలా అద్భుతమైనది. ఇప్పటికి కూడా భద్రాచల రాముడి దగ్గర వైశాఖ మాసం వచ్చినప్పుడు అష్టకం చదువుతూ ఉంటారు, పరాశర సంహితలో అని గొప్పది. ఇది నీలమేఘుడు అనేవాడు, ఆ మైరావణుడి మేనలుడు, దుర్దండి కొడుకు రాసిన స్తోత్రం అనమాట. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయాం మంగళం శ్రీ హనుమతే. కరుణా రసపూర్ణాయ ఫలాపోపప్రియాయ చ నానా మాణిక్యహారాయ మంగళం శ్రీ హనుమతే. ప్రభు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు శనివారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నం పూట పుట్టిన హనుమ నీ కొరకు మంగళం, కరుణారసంతో నిండిన వాడివి. పళ్ళన్న అపూపప్రియాయ చ, అపూపం అంటే అప్పాలు, అప్పాలంటే బాగా ఇష్టం, చేసేవాళ్ళు చెయ్యాలి కానీ ఒక్కొక్కటి అప్పం చేస్తే బండరాయి పెట్టుకొట్టినా పగలదు, అదొక అదృష్టం. కానీ నిజంగా మా పీఠంలో ఒకసారి మా ఆవిడ చేసి పెడుతూ ఉంటుంది, ఇప్పుడు ఆవిడ పిలవకండి లేని పని కూడా, కానీ అద్భుతం అండి. ఆవిడ చేత్తో ఏ ప్రసాదం చేసినా మరి ఏమిటో తెలియదు. ఓ పక్కనేమో ఆవిడ లెక్చరర్గా ఉద్యోగం చేసేది, అయినా ఓ పక్కనేమో నాకు ఇచ్చేసి పెట్టేది. ఆవిడ కూడా ఎంఏ పిహెచ్డీ సామాన్యురాలు కాదు, నా ఇల్లాలంటే నాకంటే పండితురాలు, నా అదృష్టం ఏంటంటే అయినా చాలా సామాన్యంగా కూర్చునేది. నా కోసం లెక్చరర్షిప్ వదులుకుని ఈ పీఠాన్ని నిర్వహిస్తోంది ఆవిడ. ఒక్కొక్కడు రుణం తీర్చుకోలేం చేతంటే ఇద్దరం లెక్చరర్లుగా పనిచేసేవాళ్ళం, ఉద్యోగం చేస్తూ కూర్చుంటే ఈ మరి పీఠాన్ని ఎవడైతే నిర్వహిస్తాడు. ఓసారి అప్పాలు చేస్తే ఆ అప్పాలు కూడా మంచి సత్యనారాయణ ప్రసాదంలాగా తయారు చేసి గోధుమ నూకని దాన్ని చేస్తే ఆ నేతిలో ఆవు నేతిలో వేయించి తింటే అసలు స్వర్గానికి బెత్తాడు. దూరం ఏంటి, స్వర్గంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్వర్గానికి మిమ్మల్ని పంపితే పురాణానికి ఇబ్బంది కాబట్టి ఈ 40 రోజులు అయ్యేదాకా అట్టే పెడుతున్నాను. కానీ అంత అపూప ప్రియాయచ అలా అపూపాలు చేస్తేనండి చాలా రుచిగా ఉంటాయి. ప్రత్యేకంగా ఆ మంగళాష్టకంలో ఫలాపూప ప్రియాయచ ఇక్కడ పళ్ళు అంటే అన్ని పళ్ళ కంటే ప్రత్యేకంగా రంభాఫలం అంటే అది చాలా ఇష్టం. మనం ఆ శ్లోకం కూడా తర్వాత చదువుతాం, ఇప్పుడు చెప్పం. కానీ అరటిపళ్ళు మంచి చక్కని చక్కెర కేళి అరటిపళ్ళు అంటే మళ్ళీ అరటిపళ్ళు అంటే ఇలా పట్టుకొస్తారు కొంతమంది, అవి అరటిపళ్ళు కావు కర్మ. అవి మంచి మంచి దివ్యమైన ఫలాలు. ఆ ఫలాలతో పాటు అపూపములు ఈ రెండు నీవు ఇష్టపడతావు, అటువంటి నీకు నమస్కారం. నిజం చెప్పాలంటే ఆయనకి ఆహారం అంటే ఇష్టమా? మన కోసం తింటున్నాడు ఆయన, సందేహం లేకుండా. అపూప ప్రియుడు అవడానికి గల కథ ఉన్నది, ఆ అపూప ప్రియ కథ కూడా తర్వాత చెబుతాం. అవన్నీ సస్పెన్స్లండి. నానా మాణిక్యహారాయ మంగళం శ్రీ హనుమతే, అనేక మాణిక్యహారములు ధరించిన నీకు మంగళము కలుగుగాక అని ఈ విధంగా స్తోత్రం చేసి ఆపై హనుమంతుడి పాదాలంటే ధర్మంగా పరిపాలిస్తానన్నాడు. దుర్దండి మొదలైన వారంతా హనుమంతుడికి రకరకాల నివేదనలు చేశారు. అవన్నీ పుచ్చుకుని నాయన ఇంక ఆలస్యం చేయకూడదు, అక్కడ రావణాసురుడు వద్ద ఆగిపోయింది మైరావణ ధర్మమానని అని అమాంతంగా రామలక్ష్మణుల్ని భుజం మీద ఎక్కించుకుని ఝామ్మని మళ్ళీ ఆకాశంలో ఎగిరిపోయాడు. పాతాళం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఘోర యుద్ధం జరిగిందిలేండి. రామరావణ యుద్ధం అంటే నేను రామాయణం అంతా చెప్పకుండా హనుమత్ కథనే ప్రధానంగా చెబుతున్నాను కాబట్టి, కానీ అసలు రామరావణ యోర్ యుద్ధం రామ రావణ యోరితి అని అనన్వయాలంకారం అంటే దాన్ని అలంకార శాస్త్రంలో గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణ యోర్యుద్ధం రామరావణ యోరితి అని రామాయణంలో ఉన్నది. అనన్వయము అంటే ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చడానికి వీలుండకుండా ఉండుట. ఒక వ్యక్తి అందంగా ఉంటే ఏమంటాం, ఆహా మన్మధుడిలా ఉన్నాడు, లేకపోతే ఇంద్రుడిలా ఉన్నాడు, జయంతుడిలా ఉన్నాడు అని పోలుస్తాం వాళ్ళు అందగాళ్ళు గనక. లేదా ఎవడన్నా బలంగా ఉంటే మాంచి బలంగా, ఇప్పుడు వాళ్ళైతే భీముళ్ళే బలంగా ఉన్నాడు, ఆంజనేయుళ్ళే బలంగా ఉన్నాడు అనాలి. ఇలా ఏ వ్యక్తినైనా ఇంకో వ్యక్తితో పోల్చడం దానికి ఉపమా అని పేరు. ఈ ఉపమాలంకారం చేయడానికి వీలు లేకుండా ఇంకో వ్యక్తితో పోల్చడానికి వీలు లేకుండా ఉంటే దానికి అనన్వయాలంకారం అంటారు. ఆకాశం ఆకాశం అంత విశాలమైనది, దాని దేంతో పోల్చలేం. సాగరాన్ని సాగరంతో పోలుస్తాం. అలాగే రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరితి, రామరావణుల యుద్ధం రామరావణ యుద్ధమే, ఇంకా ఆ యుద్ధం లాంటి యుద్ధం లేదన్నారు. అంత ఘోర యుద్ధం. రావణుడి మీద ఎన్ని బాణాలు వేసి వాడి తలకాయలు నరికినా ఆ తలకాయలు మళ్ళీ ఒలిచేవి. దాంతో రాముడు కూడా కాసేపు చింతాక్రాంతుడయ్యాడు. అతను ఆ సమయంలో మాతలి సారథిగా ఇంద్రుడు పంపిన రథంలో ఉండి యుద్ధం చేశాడండి రాముడు. రామరావణ యుద్ధంలో రాముడు నేల మీద ఉండి రావణాసురుడు రథం మీద ఉంటే ఎలాగా అని ఇంద్రుడు తన దివ్యరథాన్ని పంపాడు. 1000 ఆకుపచ్చని గుర్రాలు పూంచిన రథం అది, మంచి పచ్చగా మిసమిసలాడిపోతాయి ఇంద్రుడి గుర్రాలంటే. 1000 గుర్రములు పూంచిన దివ్యరథం, ఆ రథానికి మాతలి సారథి. ఆ రథాన్ని తోలుతున్న మాతలి అన్నాడు, రామచంద్ర ప్రభు సామాన్యుడిలే, నువ్వు కూడా సరదాగా ఆడుకుంటున్నావు వీడితోటి, నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, వీడిని చంపడానికి సామాన్య శక్తి పనికిరాదు, బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు ఆయన. అథ సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా అజానన్నివ కిం వీర త్వం ఏనం అనువర్తసే. రాఘవ బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఈ దుర్మార్గుడు సాధారణ అస్త్రాల వల్ల చావడు, బ్రహ్మాస్త్రమే వీడికి విరుగుడు, ఆ అస్త్రం ప్రయోగించి వీడిని చంపు. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు, తెలియని వాడికి మళ్ళీ అజానన్నివ అన్నాడు. అంటే తెలియని వాడిలాగా బ్రహ్మాస్త్రం వేస్తే కానీ వీడు చావడనే విషయం గుర్తుకు తెలుసుకోలేనటువంటి సామాన్య మానవుడిలాగా ఆలోచిస్తున్నావు, నీవు మహాత్ముడివి అన్నీ నీకు తెలుసు, మానవుడిలాగా నటిస్తేనే వీడిని చంపగలవు గనక ప్రస్తుతానికి బ్రహ్మాస్త్రాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఉన్నావు, ఇదిగో నేను గుర్తు చేశాను కదా చంపేయి అనగానే వెంటనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అసలు ఆ బ్రహ్మాస్త్రాన్ని ధరుస్సుకి ఎక్కువ పెడుతూ ఉండగానే తస్మిల్ సంధీయమానే తు రాఘవేణ శిరోత్తమే సర్వభూతాని విత్రేసుహు చచాలచ వసుంధర. ఆయన బ్రహ్మాస్త్రాన్ని ధనుస్సుకి ఎక్కువ పెడుతూ ఉండగా, కోదండానికి ఎక్కువ పెడుతూ ఉండగానే మొత్తం పర్వతాలతో ఉన్న భూమండలం కంపించిపోయింది, సముద్రాలు ఉప్పొంగిపోయాయి, ఆకాశం మారుమోగిపోయింది పెట్టిల్లు మరే శబ్దాలతో, పట్టపగలే పెట్ట పిడుగులు పడిపోయాయి, పెద్ద పెద్ద పిడుగులు. పిడుగు పిడుగు పెట్ట పిడుగు అంటారన్నమాట. ఒక వ్యక్తిని పోల్చాలంటే ఏం చేస్తామని 2 సార్లు చెరువిత చర్వణం చేస్తే బాగా పొగిడినట్టు అనమాట. రామ రామ ఉత్తి రామ అంటే కాదు, ఎప్పుడన్నా మనకి ఏదైనా చెయ్యరాని పని చేసినా లేదా కష్టం కలిగినా రామరామ ఉత్తిరామ అంటూ అలా రెండుసార్లు పలికితే ఆ ఆదుర్దాన్ని తెలియజేస్తుంది, వీడు ఫోర్స్ బయటకు వస్తుంది. అలాగే ఉట్టి పిడుగల్లా పిడుగు పిడుగు పిట్ట పిడుగు అవుతుంది అనమాట. పగలు ప్లస్ పగలు పట్ట పగలు అనగా మంచి వెలుతురుతో ఉన్న పగలు అని అర్థం అనమాట. అలాగే బ్రహ్మాండమైన పిడుగు అయితే దాన్ని పిట్ట పిడుగు అంటారు. అందుకే మహానుభావుడు పిట్ట పిడుగుల్ మ్రోసన్ మహోదగ్రతన్ అంటాడు తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో. పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయట రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టగానే, శబ్దాలతో మారుమోగిపోయింది, భూ నభోంతరాళాలు దద్దరిల్లాయి అనమాట. భూ అంటే భూలోకం, నభః అంటే ఆకాశం, అంతరాళం ఆకాశం మధ్యభాగం, నభోంతరాళము అంటే ఆకాశం అంత అని అర్థం అన్నమాట. ఈ భూ నభ అంతరాళం భూ నభోంతరాళములు ఇవి దద్దరిల్లాయి, ఇది అది కూడా దద్దరిల్లిందనమాట. అంతలా దద్దరిల్లిపోయింది, చచాలచ వసుంధర భూమండలం కంపించింది. ఆ బ్రహ్మాస్త్రాన్ని చెవిదాకా లాగి మంత్రపూర్వకంగా విడిచిపెట్టాడు. చాలామంది చెప్పినట్టు రావణాసురుడి కడుపులో అమృత భాండాలు లేవు, అవన్నీ కల్పిత కథలు. ఎందుకంటే ఒక పురాణంలో కాకపోతే ఓ పురాణంలో అయినా చెప్పాలి. ఎక్కడ ఏ పురాణములోనూ ఏ కనీసం ఈ పరాశర సంహితలో కానీ రావణాసురుడి కడుపులో సురాభాండం ఉంది, ఆ సురాభాండం పగిలివాడు తెచ్చాడు, వాడు ఏమన్నా శివుడిలేక కంఠంలో విషం పెట్టుకునే శక్తి ఎక్కడుంది వాడు మహానికి, ఆ శక్తి ఉంటే వాడు ఎంతకంటే ఎప్పుడో గొప్పవాడు అయ్యేవాడు. ఒకవేళ కడుపులో అమృత భాండం ఉంటే ఈ రాముడు వేసే బాణంతో ఆ భాండం పగిలిపోతే కడుపులో మొత్తం అమృతం దొల్లి ఇంకా బతికేవాడు మళ్ళీ. కాబట్టి ఇలాంటివన్నీ కేవలం కల్పితాలు, అశాస్త్రీయం, కాబట్టి వాడు తోలికెళ్ళొద్దు మనం. హృదయంలోకి వెళ్ళింది బాణం. ఏదో హనుమంతుడు ప్రార్థించాడు, వాయుదేవుడేమో అస్త్రాన్ని దారి తప్పించాడు, తలకాయ మీదకి వెళ్ళవలసిందేమో పొట్టలోకి వెళ్ళింది. ఎలాగో పుడతాయి చెప్పాక, అదిగో పులంటే ఇదిగో తోకంటారు. బిభేద హృదయంతస్య యుద్ధకాండలో వాల్మీకి మహర్షి ఇంత స్పష్టంగా చెప్పాడు. బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః రుధిరాక్తః సవేగేన జీవితాంతః కరస్యరః రావణస్య హరన్ ప్రాణాన్ వివేశధరణీతలం. ఈ బ్రహ్మాస్త్రం మహావేగంగా వెళ్ళి పరమ దుర్మార్గుడు స్త్రీల పాలిటి మృత్యువు అయిన నీచుణ్ణి రావణాసురుణ్ణి దగ్గరికి వెళ్ళి వాడి హృదయం చీల్చి గుండెకాయని బయటికి లాగేసి అందులో నుంచి బయటకు వచ్చి సముద్రంలో స్నానం చేసి మళ్ళీ రాముడు అమ్ముల పొదిలో దూరిపోయింది. నోట్లోంచి వక్షస్థలం నుంచి రక్తం కక్కుకుంటూ డామ్మని రథంలోంచి కింద పడిపోయాడు. వాడు శరీరం అంతా రక్తమైపోయింది ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకి. ముక్కులు నోరు చెవులు వక్షస్థలం అనే తేడా లేకుండా అవయవాలన్నిటిలో నుంచి అలా ధారగా కారిపోయింది రక్తం అనమాట. భూమిలో నుంచి ఒక్కొక్కసారి జలధార పైకి తనినట్టుగా వాడి గుండెలోంచి రక్తం తన్నింది. రావణుడి ప్రాణాలు పోయాయి. వివేశ ధరణీ తలంఢాం అని భూమి మీద పడిపోయాడు వాడు. ఇక్కడ సుందర హనుమద్ రామాయణం అని ఒక రామాయణం ఉన్నది. పూర్వం హనుమంతుడు రామాయణం రాశాడు, ఆయన కూడా. రామాయణం రాముడి పట్టాభిషేకం అయిపోయాక చాలా కాలం రాముడికి సేవ చేస్తూ చేస్తూ రామచంద్ర ప్రభు చరిత్రని ఆయనతో కూడా ఉన్నాను కనుక, ఆయనకి సేవ చేశాను కనుక నేను కూడా రాసి తరించాలి అనుకున్నాడు. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ రాముడి కథ రాస్తే వాడికి గ్యారంటీగా మోక్షం వస్తుంది. మీరేం కష్టపడి కొత్తగా రాయక్కర్లా, వాల్మీకి రామాయణం ఉంది కదా, ఆ రామాయణ శ్లోకాలను చేతితోటి రోజు పెన్ను పుచ్చుకుని కాగితం మీద రాయండి, మీకు స్వర్గంలో స్థానం వచ్చి తీరుతుంది. ఎలా ఉంది ప్రమాణం అంటే యుద్ధకాండలో చెప్పాడు, లేఖయంతీహ చనరాహ తేషాం వాసస్త్రివిష్టపే. రామ పట్టాభిషేకంలో చిట్ట చివరి శ్లోకాలు మూడు చదవండి, అందులో ఒక శ్లోకం ఇది. ఏమని, ఎవరైనా లేఖయంతి ఇహ, ఇహ అంటే ఈ లోకములో, ఇహము అంటే ఈ లోకం అన్నమాట. ఈ లోకంలో ఎవడైనా రామాయణం వాల్మీకి రాసినటువంటి శ్లోకాలను ఒక పుస్తకం మీద రాయడం మొదలు పెడితే, కాపీ చేస్తే అనమాట, చూచి కాపీ, ఎందుకంటే ఒక్కర్లా, అటువంటి నరాహ నరులు తేషాం వాసహ త్రివిష్టపే, వారికి త్రివిష్టపే స్వర్గమునందు శాశ్వతముగా నివాసం ఉంటుంది. మళ్ళీ ఇవాళ ఉండి రేపు పోయే స్వర్గం కాదు అది. శాశ్వత స్వర్గం కావాలంటే రాస్తే చాలు, బాగా ఇలా హనుమంతుడి చరిత్ర వింటే స్వర్గం కంటే ఇంకో మెట్టు ఎక్కువ అనమాట, బ్రహ్మలోకానికి కడతా అంట. ఇటు రాసి పురాణం విని చివరి వరకు ఆ హనుమత్ స్మరణ చేసి హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠిస్తామని చివరిన, ఎప్పుడైనా 40 రోజులు అయిపోయాక ఆ ప్రతిష్ఠ అయితే అటువంటి వాడికి బ్రహ్మలోకం వల్ల, నేను చెబుతున్నది పరాశర సంహితలో మాట అనమాట, కేవలం రాస్తే శాశ్వత స్వర్గం, రాసి మొత్తం ఈ 40 రోజులు వింటే హనుమత్ కథ కానీ ఇలా రామాయణ కథ కానీ సంపూర్ణ హనుమద్వైభవం అనేది దానికి పేరు పెట్టాడు అసలు ఆయన కూడా. ఇది వింటే వాడికి బ్రహ్మలోకం. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కూడా చూస్తే శాశ్వత వైకుంఠం అన్నారు. కాబట్టి మనం వైకుంఠం కావాలా, బ్రహ్మలోకం కావాలా, స్వర్గమే కావాలో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పలా, పరాశరులు వారు చెప్పారు. కాబట్టి శాశ్వత వైకుంఠం కోసం చివరి నా విగ్రహ ప్రతిష్ఠ రోజున కూడా అశేషంగా రండి అందరూ కూడా. అది చక్కగా పూజించుకుంటే చిన్న స్వామివారిని మనకి తప్పక పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. హనుమంతుడి పాదాలు పట్టుకుంటే ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు ప్రక్షాళన అయిపోతాయి. తర్వాత మాత్రం చేయకండి, పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే హనుమంతుడు స్వయముగా రాద్దాం రాసి తరిద్దాం అనుకున్నాడు అంతటి మహాత్ముడు. రాముడి చరిత్ర అంతా 14 లక్షల శ్లోకాలతో, వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు రాస్తాయని 14 లక్షల శ్లోకాలతో రాశాడు. మహాద్భుతంగా దేని మీద రాశాడు? శిలాఫలకాల మీద. మనం మార్బుల్స్ అంటామే, చంద్రకాంత శిలలు, అందమైన శిలలు సన్నగా చెక్కించి వాటి మీద రాసేశాడు మహాత్ముడు. కనుక చకచక రాశాడు. హనుమంతుడు కవి కదా, మరి ఆయన కూడా గణపతి, హనుమ, కుమారస్వామి ఈ ముగ్గురు మహాకవులు గుర్తుపెట్టుకోండి. గణపతి ఆదికవి, అందుకే కవిం కవీనాం అంటున్నాం ఆయన కౌలకు కవయంగా. కుమారస్వామి అసలు స్కాందపురాణం కాశీఖండం రాసింది ఆయనే, తర్వాత వేదవ్యాసులో గ్రంథస్థం చేశారు గనక. అందుకని మహాత్ముడు పోతన గారు పుట్టం బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపన్ దొరంకొంటి అని ప్రార్థనలో ప్రారంభంలో రాశాడు. పుట్టం బుట్టలేదు అంటే పుట్టలో పుట్టినవాడు వాల్మీకి మహర్షి. వాల్మీకం అంటే పుట్ట. నేను వాల్మీకిని కాదు, కేవలం పోతనని. శరంబునన్ మొలవ రెల్లుగడ్డిలో పుట్టలేదు అంటే కుమారస్వామిని కాదు, శరవణభవుడు కదా ఆయన, నేను ఆయనకి వెళ్ళే రెల్లుగడ్డిలో పుట్టల, కుమారస్వామి లాంటి కవిని కాదని చెప్పాడనమాట. అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను ద్వీపంలో పుట్టిన ద్వైపాయనుండి వేదవ్యాసుని కాను, కాళిగొల్వను కాళికాదేవిని కొలిచిన కాళిదాసుని కాను, అయినా పురాణం తెలుగులో రాయాలనుకుంటున్నాను. అమ్మా సరస్వతి ఎలా అనుగ్రహిస్తావో నమ్మితి తుమీ బ్రాహ్మీ దయాంభోనిధి అంటాడు ఆయన. మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్ మానకుమమ్మ నమ్మితి తుమీ బ్రాహ్మీ దయాంభోనిధి అని అమ్మని ప్రార్థిస్తే సరస్వతీ కటాక్షంతో అద్భుతంగా భాగవతం రాశాడు ప్రతి వ్యక్తి. అందుకే కావ్యం రాసేటప్పుడు తప్పక గణపతిని, కుమారస్వామిని, ఆంజనేయుణ్ణి, కాళిదాసుని, వేదవ్యాసుణ్ణి తలుచుకోవాలి. ఆ కవులలో హనుమంతుడు కూడా అపూర్వ కవి అన్నమాట. ఏమి అత్యద్భుత భావాలు రాశాడండి, వాటి గురించి చెప్పాలంటే యుగాలు సరిపోవన్నమాట. అంతా రాశాక ఒకరోజున రాముడి పాదాలు ఒత్తుతూ రాత్రిపూట, స్వామి నేను కూడా రామాయణం రాశాను వినిపించనా అన్నాడు. రాముడు అలాగే అన్నాడు. ఈయన వినిపించడం మొదలుపెట్టాడు. అలాగా 9 రోజుల పాటు రోజు రాత్రిపూట తెల్లవారులు నిద్ర లేకుండా వినిపించాడు రాముడికి. రాముడు అంతా విని ఎలా ఉంది అని అడిగట చిట్ట చివరిన హనుమంతుడు, రామా నా కావ్యం ఎలా ఉంది? పూర్తిగా కాదు, కొంతవరకే, అది కూడా పోనీ. సుందరకాండ వినిపిస్తేనే అంత బాగుందిలేండి నిజంగా. అంతా విని రాముడు ఏం మాట్లాడలేదు. స్వామి నా రామాయణం బాగుందా అని అడిగాడు. ఎవరన్నా మాది బాగుందా అని అడగడం తప్పే ఉంది. హనుమంతుడు కూడా అలాగే అడిగాడు. అంతా వినినా కిక్కును మండవు. ఒక్కొక్కళ్ళు అంతే వినబడిందో వినబడినట్టు నటిస్తారనమాట. అంతా అయిపోయింది, ఇంత విని బాగుందా స్వామి అంటే మాట్లాడు, కనీసం బాగాలేతే బాగాలేదని కూడా చెప్పట్లా. బహుశా చెప్పడం ఇష్టం లేదు రాముడికి, అంత అసహ్యంగా ఉందేమో. ఛీ, రాముడికి నచ్చని ఈ కావ్యం నాకెందుకు, రాముడంతటి వాడు అనుగ్రహం పొందినప్పుడు నా బ్రతుకెందుకు అనుకుని పాపం ఈయన తీసుకెళ్లి దీన్ని రామేశ్వరం దగ్గర సముద్రంలో పారేశాడు. అయోధ్య నుంచి మహావేగంగా ఎగిరి రామేశ్వరంలో పారేసి వచ్చాడు దక్షిణ సముద్రంలో. ఎందుకంటే అక్కడుండగా రాయాలని కోరిక కలిగింది కనుక ఈయనకి. అందులో పారవేసి మళ్ళీ మర్నాడు వచ్చి సభలో కూర్చోగానే హనుమ ఇలా రా అనగానే ఆయన స్వామివారు వచ్చాట. అబ్బా, నిన్నటి వరకు నువ్వు వినిపించిన సుందరకాండలోని కొన్ని శ్లోకాలు అపూర్వంగా ఉన్నాయి, ఆ మాధుర్యంలోంచి బయటికి రాలేక అలా తన్మయుండయి నిశ్చేష్టుండయి ఉన్నాను, మంచి అమృతం వంటి ఆ రచన ఇలా ఉందని చెప్పడానికి కూడా వీలు కానంత మధురంగా ఉంది, అందుకే నేను స్పందించలేదు, ఏవి ఆ శిలాఫలకాలు పట్టుకురా ఇంకోసారి వినిపించన్నట్ట. ఆ ఊరుకోండి వేళకోళం వాడుతున్నారు స్వామి అన్నట్ట. వేళకోళం కదా నిజంగా మధురంగా ఉందంటే మరి ఆ విషయం నేను మీరు చెప్పారు కాదు కదా, ఎన్నిసార్లు అడిగాను బాగుందా బాగుందా అంటే మీరు కిక్కును అనకుండా ఊరుకుంటే బాగాలేదు అనుకుని సముద్రంలో కట్టకట్టి పారేశానండి అన్నట్ట. అయ్యో హనుమ ఎంత మంది చేసావు, అందుకే చెప్పలత్వం అన్నారు, ఇది అంత తొందరపడి పారేయాలా, చిన్న చిన్న విషయాలకు తొందరపాట, సర్లే ఇంకేం చేస్తాం అన్నట్ట. ఇంతకీ అసలు రహస్యం ఒకటి ఉన్నది, ఎందుకంటే బ్రహ్మదేవుడు వాల్మీకి యావత్ స్థాస్యంతికి రయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద కొండలున్నంతకాలం నదులు ప్రవహిస్తున్నంతకాలం నీ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది, ప్రజలంతా నీ రామాయణమే తలుచుకుంటారని చెప్పాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు రామాయణం బయటకు వస్తే ఈ రామాయణాన్ని ఎవరు చదువుతారు? అది పెద్ద సమస్య. మీరు ఆలోచించండి, వాల్మీకి కవి కానీ హనుమంతుడు భగవంతుడు, సాక్షాత్తు రాముడితో కూడా ఉన్నవాడు. ఆయన స్థాయి స్థాయే కదా మరి. అందుకని అందరూ కూడా ఆయన్ని గౌరవించి ఈయన గౌరవించరేమో, దానివల్ల బ్రహ్మిచ్చర వరం ఎక్కడవుతుందో అని రాముడు కిక్కురు మరకుండా ఊరుకున్నాడు. ఈయన పారేసేట. ఒకసారి సముద్రం పాలైతే దక్షిణ సముద్రంలోంచి బయటికి తీసే అధికారం ఎవరికీ లేదు. అది కారణం. సముద్రంలో పారేసావు కదా, ఇక బయటికి తీయలేము, తొందరపడ్డావు కానీ అబ్బా ఆ రామాయణం భూమి మీద ఉంటేనా ఎంత బాగుండో, సర్లే ఈ జన్మకి ఇంతేలే అన్నాడు రాముడు ఏమి ఎరగనట్టుగా. పాపం కాసేపు చింతించాడు ఈయన. ఆ తర్వాత చాలా కాలం గడిచిపోయింది. ఒకసారి భోజ మహారాజు గారు కాళిదాసుతో పాటు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ, భోజుడు అంటే సరస్వతీ స్వరూపానికి మారు రూపం, బ్రహ్మదేవుడే భోజుడని, కాళిదాసే సరస్వతి అని గొప్ప కథ ఉన్నది. అది ఇప్పుడు కాదు కానీ ఇంకొకప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ బ్రహ్మదేవుడు స్వయంగా భోజుడిగా పుట్టాడు, గాయత్రీదేవి ఆయన భార్య లీలాదేవిగా పుట్టింది, సరస్వతే కాళిదాసు రూపంలో పుట్టింది. అమ్మవారిని నిరంతరం ఎదురుగుండా చూస్తూ ఆ తల్లి అనుగ్రహంతో అపూర్వమైన కావ్యాలు రాశాడు. రఘువంశం రాసింది ఆయనే. గోవుల మహిమని అందులో ఎంత బాగా చెప్పాడో తెలుసా? అందులో దిలీప చక్రవర్తికి సంతానం లేదు, సంతానం లేకపోతే ఆవుని పూజించవయ్యా నా నందినీదేవిని, ఆ నందినీదేవుని జాగ్రత్తగా పూజిస్తే ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ పాలు తగితే నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆ పాల వల్ల పుట్టినవాడే రఘుమహారాజు గారు. ఆ రఘుమహారాజు పేరు మీద రాఘవుడు అయ్యాడు రాముడు. రాఘవ అనే శబ్దం రఘుమహారాజు యొక్క సంతానం అని అర్థం. రఘుమహారాజు పూర్తిగా ఆవు పాల వల్ల పుట్టినవాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆవుల్ని పూజించి భక్తితో ఆవు పాలు కాసిన పుచ్చుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎప్పుడు ఆవుని పూజిస్తే దాని ప్రాణం మాత్రం తీసేయకండి. పూజించమన్నామని నిజంగా ఎంత ఏడిపించేస్తారంటే హారతి ఇచ్చేసి దాన్ని గంగడోరు గాలి చేయడం, వద్దంటే వినిపించకుండా మూత్రం మంచిదన్నంట దాని దగ్గరికి వెళ్ళి పీకి మూత్రం పోయి అనడం, ఏమైనా న్యాయం ఉందా పాత్ర పుచ్చుకొని, అది మనకు అపాత్రత్వం అవుతుంది. ఎప్పుడూ కూడా హింస పెట్టకూడదు, తినకూడని తినిపించకూడదు. అక్కడ గోరక్షకులు ఉంటారే, వాళ్ళని అడగాలి ఏమండి ఏమి తింటుంది ఏమి తినిపించవచ్చు, లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఎన్నోసార్లు చెబుతాను పదే పదే, మనం ఒక ధనం ఇచ్చామంటే సద్వినియోగం అవుతుంది సందేహం లేకుండా. అంత గోవులకి పెట్టకుండా డబ్బు దాచుకునేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టాడని నాకు అనిపించదు. నేను చెప్పేది మనలాంటి వాళ్ళ ఈ శృంగేరి పీఠం గో సంరక్షణ లాంటివి, కేవలం దాన్ని నమ్ముకోవడానికి బతికేటటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టండి. గో సంరక్షణ సమితులు సాధ్యమైనంత వరకు దైవానుగ్రహం వల్ల సక్రమంగానే నడుస్తున్నాయి. వాటిని మనం జాగ్రత్తగా పోషించవలసిందే. ఎందుకు చెబుతున్నారంటే కాళిదాసు మహానుభావుడు, ఆయన భోజుడు కలిసి రామేశ్వరంలో స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడ భోజుడి కాలికి ఓ చిన్న ఫలకం తగిలింది. అదేమిటి? పూర్వం మహానుభావుడు హనుమంతుడు శ్లోకాలు రాసి అందులో పారేశాడే, అది ఒక మొక్క విరిగిపోయి శిలాఫలకం, చంద్రకాంత శిలాఫలకం, అది బయటకు వచ్చింది. వెంటనే కాలికి ఏదో తగులుతుందని చేత్తో తీశాడు భోజుడు. చూస్తే దాని మీద సంస్కృతంలో అక్షరాలు ఉన్నాయి. శివ శిరసి శిరాంసి యాని రేజుహు, శివ శిరసి శిరాంసి యాని రేజుహు, శివ శివ తాని లుఠంతి గృధ్రపాదై అని రెండు పాదాలు. శ్లోకానికి నాలుగు పాదాలు ఉండాలి, రెండే ఉన్నాయి. ఇదేమిటి? రామేశ్వరంలో సముద్రంలో స్నానానికి దిగితే ఈ శిలాఫలకం కనబడింది అని ఆశ్చర్యపోయి ఇదేమిటని అడిగాడు. అక్కడ చాలామంది కవులు ఉన్నారు ఆయన ఆస్థానంలో. అందులో కవిరాక్షసుడని బిరుదు పొందిన వాడు కూడా ఉన్నాడు. ఈ రాక్షస శబ్దం బిరుదేమిటో కర్మగాతే, దరిద్రపు లక్షణం కాకపోతే ఈ కవిరాక్షసుడని ఒకడు ఉన్నాడు. వీడికి ఇచ్చారు. ఏమిటిదంటే ఏముందండి ఈ కవిత్వం, ఏమో అర్థం అర్థం లేకుండా అన్నాడు. అర్థం అర్థం లేకుండా అనగానే, అర్థం అర్థం లేకుండా ఇంత అపూర్వమైన భావన ఉండదు అనుకుని ఈ సమస్యని పూర్తి చేయగలిగేవాడు ఒక్క మహానుభావుడు కాళిదాసు మాత్రమే అని వెంటనే కాళిదాస కవి దీని సంగతి చూడండి అన్నట్ట. కాళిదాసు గారు చూసి ఒక్కసారి అమ్మవారిని జగన్మాతను తలుచుకున్నాడు. అమ్మతో అమ్మ అనుగ్రహంతో ఆయన ఎప్పటికప్పుడు కవిత్వం రాసిన వాడు. ఆయన మాణిక్య వేణాము లాంటి అద్భుతమైన శ్లోకములతో శ్యామలాదండకం రాసిన పుణ్యాత్ముడు. ఎప్పటికి కూడా ఉజ్జయినిలో అమ్మవారు గడకాళి అనే పేరుతో ఉన్నది. యూట్యూబ్లో నా పేరు మీదుగా ఓసారి వద్దిపరిచి పద్మాగర్ని కొట్టండి, ఉజ్జయిని అని కొట్టండి. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమంతా నేను చెప్పాను, యూట్యూబ్లో పెట్టబడి ఉంది. అందులో గడకాళి మహిమ అంత అపూర్వంగా వర్ణించాను, శుభ్రంగా మీరు డౌన్లోడ్ చేసుకుని వినొచ్చును, ఇంట్లో పెట్టు కూర్చుని వినొచ్చు. అందులో స్వయంగా కాళిదాసు సేవించి కాళిదాసు గారు దర్శనం పొందిన కాళికాదేవి ఆలయాన్ని చూపించాం. పెద్ద కాళి గడకాళి అంటారు ఆవిడ్ని. కాళిదాసుకు ఆవిడే దర్శనమిచ్చిందనమాట. ఆవిడ్ని చూడగానే ఈయన ఉప్పొంగిపోయి, మాణిక్య వీణాముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనియలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి అని ఆ తల్లి మీద ఆయన అద్భుతమైన స్తోత్రం రాశాడు. ఆయన అమ్మవారి చేతిలో ఒక వీణ ఉన్నది, అది మాణిక్య వీణ, మాణిక్యములు పదగబడిన వీణ. ఆ వీణని ఉపలాలయంతి అంటే టింగ్ టింగ్ అని అలా శృతి చేస్తుంది అనమాట, వాయిస్తున్నదట ఆ తల్లి. మదాలసాం, ఆవిడ రోజు ఒక అమృతాన్ని తాగుతుంది. ఆ మధు తాగడంలో ఒక రకమైన మత్తుతో ఉన్నట్టుగా ఉంటుంది, ఆనందమనే అమృత రసంతో సోలుతున్నట్టు కనబడుతుంది. మంజుల వాగ్విలాసం, ఇక తల్లి మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందండి. ఓసారి అమ్మవారు సభ చేసింది, అమ్మవారి సభలో సరస్వతీదేవి స్వయంగా వీణ వాయించింది. వీణ వాయించడం అయ్యాక సరస్వతి ఎంత అద్భుతంగా వీణ వాయించావు అన్నదట అమ్మవారు. వెంటనే సరస్వతి ఇక ఈ రోజు నుంచి నేను వీణ వాయించను అన్నది. అదేమిటమ్మా అలా ఎందుకు అలా అన్నావంటే, అమ్మా వీణ ఎంత బాగా వాయించావని నువ్వు పలికిన పలుకులు నా వీణానాథం కంటే మధురంగా ఉన్నాయి, నా వీణానాథం దాని ముందు బలాదూరంది కావు అదన్నమాట. లలితా సహస్రనామంలో నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, అమ్మవారి యొక్క చక్కని వాక్చాతుర్యం మాధుర్యముతో సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణానాదం కూడా తక్కువైపోయింది. సరస్వతీదేవి వీణానాదమును కూడా తక్కువ చేసి అంత మధురంగా మాట్లాడింది. అమ్మ మాటలే నాదం కంటే బాగున్నాయంటే ఇంకా మాటలు పూర్తిగా వింటే ఎలా ఉంటాయో ఆలోచించండి. రెండు ముక్కలు పలికితే ఇంకా సరస్వతి వీణానాదం కూడా దానికంటే తక్కువైపోయిందిట, అంత మధురం అన్నమాట. అది ఆ నామానికి అర్థం. నిజంగా లలితా సహస్రనామంలో ప్రతి నామానికి అపూర్వమైన వ్యాఖ్య రాశాను. కొన్ని నామములు మాత్రమే ఐశ్వర్యయోగం అనే పేరుతో ఈ మధ్యన విజయవాడ వాళ్ళు ప్రింట్ చేశారు. అవి పూర్తిగా మీ చేతికి అందితే మీకు అమ్మవారు చాలా ఉపకారం చేసినట్టే అనమాట. దాని మీద గొప్ప అపూర్వమైనటువంటి చర్చ చేసి అనేక గ్రంథాలు పరిశోధించి ప్రయోగం కూడా దాన్ని చదివితే ఏం లాభం వస్తుందో చెప్పాను. కేవలం 216 నామాలు ప్రస్తుతానికి ఐశ్వర్యయోగం అనే పేరుతో వేశామన్నమాట. ఆ తల్లి అంటే నాకు అంత ఇష్టం. నిరంతరం ఆ తల్లే నాలుగు మీద కూర్చుంటుంది, ఆ తల్లినే స్మరణ చేస్తూ ఉంటాం. ఇంతెందుకు, ఇంచుమించుగా కవులందరూ జగన్మాతని కొలవకుండా ఎవ్వరూ ఉండరు. అటువంటి తల్లి అనుగ్రహం పొందినవాడు కాబట్టి మంజుల వాగ్విలాసం, మధురమైన వాగ్విలాసము కలిగిన తల్లి నీకు నమస్కారం. మహేంద్ర నీలద్యుతి కోమలాంగ్యం, ఇంద్ర నీలమణి అని ఈ ఉంగరాలు ఒక రాయుందే ఆ నీలాన్ని మహేంద్రమణి అంటాం అన్నమాట. ఇంద్రమణి అన్నా మహేంద్రమణి అన్నా ఒకటే. ఇది ఒక రకమైన శ్యామల వర్ణంలో ఉంటుంది. అటువంటి రంగుతో ఉన్న తల్లి కనుక శ్యామలాదేవి అన్నారు ఆవిడ. అటువంటి నీలద్యుతి కలిగిన కోమలమైన అవయవములు, మృదువైన అవయవాలు ఆ తల్లి చేతులు కానీ కాళ్ళు కానీ మృదువుగా ఉంటాయి, వెన్నపూసలో ఉంటాయి. చేతులు ముట్టుకుంటే ఆహా వెన్నను ముట్టుకున్నామా అనిపిస్తుందట. నిజానికి చెప్పాలంటే వెన్నపూస కంటే కూడా వెన్నగా ఉంటుంది, అంత మృదువైన అవయవములు కలిగింది. ఒక్కొక్కడ కాళ్ళకి దండం పెడితే గరుగ్గా ఉండి అసహ్యంగా ఉంటుందా, కానీ అమ్మ పాదాలు కానీ, అమ్మ శరీరం కానీ, అమ్మ చర్మం కానీ అతి మృదువుగా ఉంటుందన్నమాట. అటువంటి మాతంగ కన్యకి భక్తితో నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. నమస్కరించగానే ఈయనకి అర్థమైపోయింది, వెంటనే మిగతా రెండు పాదాలు పూర్తి చేశాడు. శివ శిరసి శిరాంశియా నిరేదు శివ శివ తాని లుఠంత్రి గృధ్రపాదై అయి ఖలు విషమః పురాకృతానాం భవతః జంతుషు కర్మణాం విపాకః. శివుడంతటి వాడి నెత్తి మీద శోభిల్లిన తలలు, శివుడంతటి వాడి శిరస్సు మీద శోభిల్లిన తలలు ఇవాళ యుద్ధరంగంలో పడి గ్రద్దల కాళ్ళ కింద పడ్డాయి. అంటే గద్దల తలలు తనుగుపోతున్నాయి. రాముడు ఏం చేశాడు, బాణం వేశాడు. వేయగానే రావణాసుడు కింద పడిపోయాడు. అప్పటిదాకా రాముడు ఎన్ని బాణాలు వేసి తలలు నరికినా తలలు అతుక్కుపోతున్నాయి. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం దెబ్బతినగానే ఈ తలలు అతుక్కోకుండా విరిగి కింద పడిపోయాయి. ఎన్ని తలలు, 10 తలలు. ఈ తలలు ఎటువంటి తలలు, పూర్వం కైలాస పర్వతాన్ని ఎత్తాడు ఆ తలల మీద, శివుడంతటి వాణ్ణి నెత్తి మీద పెట్టుకున్న తలలు, శివుడి నెత్తి మీద గెళ్ళిన తల అని అర్థం. శివశిరసి, శివుని యొక్క శిరస్సునందు ఏ శిరములు శోభిల్లాయో ఆ శిరములు ఇవాళ గ్రద్దల కాళ్ళ కింద ఉన్నాయి. అంటే గద్దలు కాళ్లతోటి ఆ తలలు ఎత్తుకుపోతున్నాయి. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పాలి. ఒకటేమిటంటే శివుణ్ణి కైలాస పర్వతంతో పాటు పెకలించాడు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు, కానీ ఈయన తల నెత్తి మీద ఉందంటున్నాడు శివుడి నెత్తి మీద. శివుడి నెత్తి మీదకి ఎప్పుడు వెళ్ళింది అని మనకు అనుమానం రావాలి కదా. వీడొకప్పుడు ఈ రావణాసురుడు ఆత్మలింగం కోసం తపస్సు చేశాడు శివుడి దగ్గరికి వెళ్ళి. శివుడు ఆత్మలింగం ఇవ్వలేదు సరిగదా. వైష్ణవ మాయతోటి మూర్ఖుడు శివుడు ప్రత్యక్షం అయ్యాక అమ్మవారిని భారీగా ఇమ్మన్నాడు పార్వతిని. దాంతో పార్వతి పక్కన వచ్చింది. అదంతా పెద్ద కథ మీకు తెలుసున్నది. అదే రేపు గోకర్ణంలో చెప్పుకోబోతున్న కథ. 29వ తారీఖు జూన్ నుంచి గోకర్ణంలో సప్తాహం చేస్తున్నాం. అప్పుడు సంపూర్ణంగా ఈ చరిత్ర విందురుగాను. అక్కడ అపూర్వమైన కథ. అమ్మవారు కూడా వచ్చింది. ఆవిడ భద్రకాళీ రూపంతో మహాకాళీ రూపంతో దర్శనమివ్వగానే వీడు వణికిపోయాడు. తిరిగి శివుడికి అప్పగించాడు. చివరికి వాళ్ళ అమ్మ తిట్టగా ఏడ్చేటప్పుడు వాడు పార్వతీదేవి అంతటి జగన్మాతని భారీగా కొరటం ఏంటి నా కర్మ వైష్ణవమయ్య అనుకున్నట్టు వాడు. సముద్రాల వారు కాళిదాసు లాంటి మహానుభావులు రాసిన శ్లోకాలని అందంగా శేషపద్యంలో రాశాడండి ఆయన. నారద పార్వతీదేవిని భారీగా ఇప్పించమంటే ఈ మండోదరిని నాకు భారీగా ఇప్పిస్తావా పరమధర్మారు కూడా అని నారదుడు పేక నొక్కబోతూ ఉంటే అప్పుడు నారదుడు అన్నాడు, మూర్ఖుడా నేను కాదురా, నీలో ఉన్న మాయను దులిపి చూడు, నువ్వు చేసిన పాపాలు నీకు అర్థమవుతాయి. సైకతలింగంబు జలధి పాలవు నాడు తల్లికి చిన్న మాట తప్పినావు, కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరమ్ములడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు. కామాంధకారమ్ము కనుగవ గప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కొల నుండిన నీపై జాలిబూని కావగా నెల్చు నా ఉపకారములకు నీ వనర్చునుపాయనం విధియే కూడా. ఒరే ఒకప్పుడు ఇసుకతో మీ అమ్మ లింగం తయారు చేసి పూజించింది, ఆ ఇసుక లింగాన్ని సముద్రుడు ముంచెత్తాడు. ఆనాడు తల్లికి ఆత్మలింగం తెస్తానని మాటిచ్చావు, ఆ మాట తప్పావు. ఆ తర్వాత సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అడగరాని వరం అడిగావు. సకల లోకాలు పూజించే జగన్మాత పార్వతీదేవిని ఎవరైనా భార్యగా కోరుకుంటారా నీచుడా, పార్వతీదేవిని భార్యగా ఏమన్నావు. ఇంతకాదు కామాంధకారం నీ కళ్ళని కప్పగా సకల పాపాలు చేసావు, ఈ పాపాలు పండి నువ్వు ఘోర నరకాల పాలైపోతావని నేను నీకు సలహా ఇస్తే ఆ సలహా బదులుగా నాకేమో నువ్వు పేకనొక్కడానికి వస్తావా, ఇదా నాకు ఇచ్చే కానుక, మూర్ఖుడా నీచుడా కూడ అంటే నీచుడా అన్నాడు. అప్పుడు వాడికి అర్థమయ్యింది. పశ్చాత్తాపంతో ఇప్పుడే నేను శివుణ్ణి మెప్పిస్తాను, పార్వతీదేవి పాదాలు పట్టుకుంటాను, నా పాప ప్రక్షాళన చేసుకుంటానని బయలుదేరాడు. శివుడి కోసం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాల, పాపం పోతే కానీ పోదు కదా. అప్పుడు వాడు తల నరికేసుకున్నాడు. ఇదంతా కూడా మనకి శివపురాణంలో ఉంటుంది, ఇటు పరాశర సంహితలో ఉంటుంది, కాళికా పురాణంలో ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి శతరో రుద్రకోటి సంహితలో శివపురాణంలో దీన్ని బాగా వివరించారన్నమాట. వాడు శివుడికి నేను అపచారం చేశా, అమ్మని భారీగా కోరాను, ఈ తల పరమ పాపాలు చేసింది, ఈ నాలుకతోటి అమ్మని భారీగా కోరాను గనక ఇక ఈ తల ఉండకూడదని పెద్ద కత్తితో తల నరికేసుకున్నాడు. అప్పుడు అందులో శివపురాణంలో వేదవ్యాసులు వారు అన్నారు, ఈ శిరస్సుని శివ నువ్వు స్వీకరించు, నీ కంఠంలో దండలో గుచ్చుకో, నీ శిరస్సు మీద పెట్టుకో, నా పాపం తరిగిపోతుంది అని కోరాడు. శివుడి మెడలో కడితే పాపాలు పోతాయి కనుక శివుడి మెడలో కపాలమాలు ఉంటుంది, ఆ కపాలంలో నన్ను కూడా గుదిగుచ్చి వేసుకో అన్నాడు. నిజంగా సంస్కృత శ్లోకాన్ని తెలుగులో అందంగా రాయాలంటే పాత కవులు గొప్పవాళ్ళు. సముద్రాల వారు సీనియర్ సముద్రాల గారు అద్భుతంగా రచండి అక్కడ. చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా శిరము చేకొనుమా మాలికలో మణిగా నిలుపు, కంఠ మాలికలో మణిగా నిలుపు, పాప ఫలము తరుగు విరుగు, పాప ఫలము తరుగు విరుగు, చేకొనుమా దేవా శిరము చేకొనుమా. పశ్చాత్తాపంతో వాడన్నాడు, ఈ శిరస్సుని నీ మెడలో ఉన్న పుర్రెలమాలలో కపాలమాలలో ఒక మాణిమణిగా నిలబెట్టు, దానివల్ల నా పాపం పోతుందంటే శివుడు, ఒరే నువ్వు తలని మెడలో వేసుకోమన్నావు కాదు, నేను నాకు శిరోధార్యం నీ భక్తికి మెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నానని పెట్టాడు. అదన్నవాడు ఇప్పుడు ఈ శ్లోకం శివశిరసి శిరాంశియానిరేదు, వాడి పది తలలు నేల మీద పడగానే శివుడు వాడి భక్తికి మెచ్చుకుని ఆ తలల్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. శివుడంతటి వాడి శిరస్సు మీదకి వెళ్ళిన ఈ పది తలలు శివశివ ఇవాళ నేల మీద దొల్లిపోతూ ఉంటే గ్రద్దలు కాళ్లతో తన్నుకుని పైకి పట్టుకెళ్ళి పొడుచుకు తింటున్నాయి. అయి ఖలు విషమ పురాకృతానాం భవత జంతుషు కర్మణాం విపాక. ఇంతే, ఎవడైనా సక్రమంగా ఉండకపోతే, ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చెయ్యకపోతే, పరమ పాపాలు చేస్తే భగవంతుడంతటి వాడు ప్రత్యక్షమైన పాప మార్గాన్ని విడిచిపెట్టకపోతే, వాడు చేసుకున్న కర్మ ఎంత వాడైనా అనుభవించగలపదు. పూర్వం చేసిన పాపం మహాత్ములు కూడా అనుభవిస్తారు. వాడు పార్వతిని కోరిన పాపం, సీతాదేవిని చెరపట్టిన పాపం, పరమ పతివ్రతల్ని పీడించిన పాపం, గురువు మంత్రోపదేశం చేసిన నారదుడి పేక కూడా నొక్కడానికి వెళ్ళిన పాపం, అన్నిట్లోకి అది మహాపాపం అండి. ఎన్ని ద్రోహాలు చేసినా క్షమిస్తట పరమాత్మ, గురుద్రోహాన్ని మాత్రం క్షమించడు. బ్రహ్మాండ పురాణంలో నిషిద్ధమైన గురువుగారి ఆజ్ఞని పాటించు, గురువుగారి మాట కాదన్నావంటే దీనికి ప్రాయశ్చిత్తం లేదన్నారు. నారదుణ్ణి మీదకి వెళ్ళి కలబడి కొట్టబోయాడుగా ఆ పాపం. ఈ పాపాలన్నీ వీడిని పట్టి పీడించి అంత పవిత్రంగా ఉండవలసిన శిరస్సులు ఇప్పుడు గద్దలు తండుకుపోతున్నాయా అని చెప్పాడనమాట. ఎంత గొప్ప శ్లోకమో తెలుసా, అద్భుతం. శివశిరసి శిరాంశియాని రేజు శివశివతాని లుఠంతి గృధ్రపాదై అయి ఖలు విషమ పురాకృతానాం భవత జంతుషు కర్మణాం విపాక. ఎవరైనా మానవులు, ఈ జీవులు ఎవరైనా వారి కర్మలు అనుభవించక తప్పదు. అందుకని కర్మలు అనుభవించే ఈ మానవులు సత్కర్మ చెయ్యాలి, మంచి పని చెయ్యాలి, చెడ్డ పని చేయకూడదు అనగానే ఆయన ఆశ్చర్యపోయి, అద్భుతంగా ఉంది, నువ్వు పూర్తి చేశావా అని అడిగాడు బోధుడు కాళిదాసుని. ఆ కాళిదాస్ ఇలాగే పూర్తి చేస్తాడన్నాడు ఈ కవిరాక్షసుడు. అనగానే, లేదండి ఇది ప్రశంస నాది కాదు, నేను పూర్తి చేయలా, ఈ గండపెండేరాలు లేక సువర్ణ ఘంటా కంకణాలు నాకు కాదు ఇవ్వవలసింది. ఈ శ్లోకం రాసిన వాడు సాక్షాత్తు హనుమంతుడు అన్నాడు ఆయన. అనగానే ఎలా సాధ్యం అన్నాడు ఈ పక్కనున్న కవి. ఇంకో తక్కిన కవులంతా చెప్పాగా, వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళు కవిత్వం రాస్తారు కానీ కవులందరూ భగవద్భక్తుల నాస్తిక కవులు కూడా ఉంటారులేండి. అందువల్ల తెల్లబోయి, నువ్వు ఏదో సపోర్ట్ చేసుకోవడానికి ఇలా అంటున్నావు కానీ ఆంజనేయుడు ఏమిటనగానే, లేదు నాయన భోజ మహారాజా, నేను సత్యం చెబుతున్నాను, ఒకప్పుడు హనుమంతుడు రామాయణం రాశాడు, రాముడు మెచ్చుకోలేదని సముద్రంలో పారేశాడు, అందులో ఒక ఫలక ఇది, ఈ మిగతా శ్లోకాల పాదాలు రెండు ఆయన రాసినవే నేను చెప్పాను, ఆయన అనుగ్రహంతో అమ్మవారి కటాక్షంతో నాకు తెలిసింది అనగానే, ఏమిటి చెట్ల మీద పళ్ళు పీక్కు తినే కోతి, ఆకులలములు తినే కోతి కవిత్వం రాసిందా అన్నట్ట. వెంటనే పెద్ద హనుమంతుడు తోకొచ్చి ఆ కవిరాక్షసుడు కంఠాన్ని చుట్టేసింది. వాడు బాబోయ్ బాబోయ్ కిక్కు కిక్కు అన్నాడు. దెబ్బకు అడిలిపోతూ ఉంటే హనుమ, ఈ అర్భకుడి మీద నీ తోక అన్నట్ట. వెంటనే ఈ రాక్షసుడు కూడా భయమేసి, కవిరాక్షసుడు కూడా వెంటనే రెండు చేతులు తోడించి, ఆంజనేయ క్షమించిన ఆయన, నేను నిజంగా నాస్తికుండి కాదు, ఈ కాళిదాసుకు పేరు వచ్చేస్తోందని ఉక్రోషంతో తొందరపడి మాట తూలాను, క్షమించమనగానే ఆ తోక విడిచిపెట్టింది. అప్పుడు హనుమంతుడు పెద్ద ఆకారంతో నిలబడి, ఈ కాళిదాసు కారణజన్ముడు కాబట్టి అసలు రహస్యం బయటపెట్టాడు, నిజంగానే నేను రాశాను, ఇప్పుడు మీరు ఇందులో వెతికితే మీకోసం 628 శ్లోకములు కనపడతాయి, ఆ శ్లోకాలని చదువుకుని పూజించుకోండి అన్నాడు ఆయన. అప్పుడు మహాత్ముడు భోజరాజు అందరెదురుగుండా, కాళిదాస నీ ధర్మమానని అంతటి మహానుభావుణ్ణి ఆంజనేయుడిని చూడగలిగాం, మా పూర్వజన్మ సుకృత పరిపాకం ఇది అని కొంతమంది బెస్తవాళ్ళని పెట్టి వెతికిస్తే ఖచ్చితంగా 628 శ్లోకాలు దొరికాయి. వాటికి హనుమంతుడి పేరు మీదుగా సుందర హనుమద్రామాయణం అని పేరు. ఇప్పటికీ తంజావూరులో సరస్వతీ మహల్లో ఉన్నాయి. ఎవరు ప్రింట్ చేశారో తెలియదు, ఇప్పుడు దొరకట్లేదు, కానీ మీలాంటి పుణ్యాత్ములు ఎవరైనా ఆ తంజావూరుకు వెళ్ళి దాన్ని సంపాదించి ఏదో రకంగా సుందర హనుమద్రామాయణం ఇస్తే దాని మీద ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రవచనం చేసుకోవాలన్నమాట మనలాంటి వాడు. కొన్ని శ్లోకములు మన అదృష్టవశాత్తు కాళిదాసు బయటికి తీసినవి దొరుకుతున్నాయి. కాళిదాసు చెప్పాడు గనక, భోజరాజు గారు చెప్పారు గనక, 628 శ్లోకాలు ఉన్నాయనేది రూఢయ్యింది. ఆ తర్వాత మా నాన్నగారు కూడా చెప్పారు, తంజావూరులో సరస్వతీ మహల్లో మాత్రం ఆ పుస్తకం తాళపత్ర గ్రంథం ఉంది అని, కానీ అదేమో తంజావూరులో ఉండిపోయింది. తమిళనాడు నుంచి మన రాష్ట్రం విడిపోయాక ఇలాంటి పుస్తకాలు మన వాళ్ళు తేలేదు. మనకి ఎంతసేపు మన నాయకులకి డబ్బు పదవులు ఇవి తప్ప ఇంకేం కావాలి? సరస్వతి ఎందుకు కావాలి? ఆ సరస్వతినే పూజిస్తే ఇవాళ మాలాంటి కవులకి ఎవళ్ళకి పద్మశ్రీలు పద్మభూషణలు రాకుండా ఉంటాయా? ఎంతసేపు సినిమా వాళ్ళకి తప్ప ఇంకోటి ఎవరికి ఎవరు ఎంతమంది మహాత్ములు లేరండి? ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఒక మంచి అద్భుతమైన ప్రవక్త లేదా? ఇలాంటి పండితులు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఇవాళ దేవుడి కోసం, దైవం కోసం, ధర్మం కోసం అన్ని ఉద్యోగాలు మానుకుని, సుఖాలు మానుకుని ఎన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలియదు. తిన్న తిండి తినకుండా తిరుగుతున్నాం ప్రపంచంలో. ఒక్కో చోట పడని తిండి, ఒక్కో చోట పడని నీళ్లు, అయినా సరే అన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకుని 40 వేసు రోజులు, 80 వేసు రోజులు, 20 వేసు రోజులు ప్రపంచమంతా తిరుగుతున్నాం. మా దగ్గర ఏమి సొమ్ములు ఉండి కాదు, లేకపోతే మేము కూడా కుటుంబానికి దూరం అవుదామని కాదు, కానీ ధర్మం నిలబెట్టడం కోసం, దానికోసం నిలబెడుతున్న వీళ్ళకి అవార్డులు ఇవ్వాలి. ఇస్తే వీళ్ళకేం ఉపయోగంలా, కానీ సరస్వతికి ఉపచారం చేసినట్టు అవుతుంది. ఎంతసేపు కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి అవార్డులు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? లక్షల కొలది లేఖలు రాసేయండి, దెబ్బకి దిగొస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. అప్పుడు నిజమైన అవార్డులు అంటే సరస్వతి పుత్రులకి ఎక్కడ కౌలుకి లేదు కదండి. ఎక్కడ చూసినా ఎప్పుడో మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళకి ఒక జ్ఞానపీఠ అవార్డు అప్పుడప్పుడు అరుదుగా వస్తుంది తప్ప, ఎక్కడ ఎంతసేపు దిక్కుమాలిన పాటలు పాడుకునేవాడికి, ఆ నృత్యం చేసేవాడికి, వెకిలి వేషాలు వేసేవాళ్ళకి, ఈ పిచ్చాళ్ళందరికీ పద్మశ్రీ, పద్మభూషణ, పద్మవిభూషణ. దానివల్ల ఏం లాభం అది? ఇలా అన్నామని కాదు, కొన్ని ధర్మాలు అలా ఖండించి చెబుతాం మేమే మొహమాటలు లేకుండా. ఏం అత్యద్భుతమైనటువంటి కవిత్వం, ఎటువంటి అపూర్వమైన కవిత్వం! ఈ పుస్తకాలను మనం సాధించి లోకానికి అందించాలి, అందుకు చెబుతున్నానన్నమాట. కాళిదాస్ అలా పూర్తి చేశాడు. అది ఇప్పుడు నాకు ఆ యుద్ధకాండలో తలకాయలు నేల మీద పడిపోయి, నేల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే వాడి వెనకాతల భార్యలు ఏడుస్తూ ఉంటే వాడి దుస్థితి మనకు అర్థం అవ్వడంలా. ఎంత గొప్పవాడైనా, ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా, మనిషి ఇంద్రియ నిగ్రహం లేకపోతే, ఇంద్రియ నిగ్రహంలో కూడా పరాకాష్ట, పరమపతివ్రతల్ని పీడిస్తే ఆ పాపం వల్ల అంత ఉత్తమమైన శిరస్సు కూడా ఇవాళ నేల మీద, కటిక నేల మీద భ్రష్టమై గ్రద్దల పాలైపోయింది. ఆ తర్వాత మహానుభావుడు భోజరాజు గారు ఆ భక్తితోటే ఆ శ్లోకాలు బయటకు వచ్చాక చెంపు రామాయణం రాశాడు ఆయన. చెంపు అంటే ఏమిటంటే పద్యం, గద్యం రెండూ ఉంటాయి. సంస్కృతంలో పూర్వం కేవలం శ్లోకాలే ఉండేవి. వాల్మీకి మహర్షి ఎక్కడ శ్లోకం రాసినా అందులో గద్యం ఉండదు చూడండి. కానీ భోజుడు అలా కాకుండా శ్లోకం, మధ్య మధ్యలో గద్యం. తెలుగు వాళ్ళంతా ఇంచుమించుగా చెంపుయే రాశారు. ఉదాహరణకు పోతన గారివి ఒక్కో చోట గద్యం వచనం అని ఉంటుంది, ఒక్కో చోట పద్యం. అలా పద్యం గద్యం కలిసి ఉంటే దానికి చెంపు అని పేరు అనమాట. అలా చెంపు రామాయణం భోజుడు రాశాడు. నాకు ఆ భోజుడి చరిత్ర తలుచుకోగానే మళ్ళీ మనకు ఆ హనుమంతుడు, సుందర హనుమంతుడు కనబడ్డాడు. ఆ కాళిదాస భోజకవులకి మీరందరూ తప్పక కృతజ్ఞతలు తెలిపి తీరాల్సిందే కరతాళధ్వనులతో ఆ మహానుభావులకి. మొత్తం మీద స్త్రీలోలుడు లోకకంటకుడైనటువంటి రావణవధ అయ్యింది. అప్పుడు రాముడు తక్కిన మాటలన్నీ పక్కన పెడితే విభీషణుడు అనుమతి తీసుకో హనుమా, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి రావణుడు చచ్చిపోగానే ఈ లంకా నగరాన్ని నేను విభీషణుడికి ఇచ్చేస్తున్నాననే మాట నిలబెట్టుకున్నట్టే. ఇప్పుడు లంక విభీషణాధీనం. ఆయన అనుజ్ఞ తీసుకుని నా విజయవార్తని అశోకవనంలో ఉన్న సీతకి చెప్పు అన్నాడు. అంటే మొట్టమొదట సీతకి విజయవార్త చెప్పే భాగ్యం మళ్ళీ మన ఆంజనేయ స్వామి వారికి వచ్చింది. ఆయనకి తప్ప ఇంకెవరికీ లేదు. ఆ క్షణమే హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. రాముడి నీతి తెలుస్తుందా మీకు? నిజం చెప్పాలంటే ఈ రాజ్యమంతా విభీషణుడికి ఆయన ఇచ్చాడు. అయినా మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? రాజు విభీషణుడు, సంపద మనం ఇచ్చినా ఒకసారి అవతల వాడికి ఇచ్చేసాం, ఆయన అనుమతి తీసుకుని వెళ్ళన్నాడండి. ఒకసారి మనం దానం చేశాక ఇంకా వస్తువు మీద మనకు అధికారం ఉండదు. మళ్ళీ ఆ వస్తువుని వాడుకోవాలంటే, ఇప్పుడు ఎవరికో గోవుని ఇచ్చేసాం, మళ్ళీ ఆ గోవుని నేను ఇంటికి తీసుకెడతానంటే అవతలవాడు అనుమతి తీసుకోకుండా తీసుకెడితే దొంగతనం అవుతుంది అది. మీరు ఎవరికైనా నా మీద అభిమానం కలిసి ఒక గొలుసు వేశారనుకోండి, బంగారం గొలుసు, మళ్ళీ అడగకూడదు అది, ఈ పులుసులో పడిపోయినట్టే. అంటే అంత ఏదైనా ఒకసారి దానం ఇచ్చాక ఒక్క దానం దగ్గర మాత్రం అడిగి తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఒక్క కన్యాదానం దగ్గర మాత్రం కన్య మీద తండ్రికి ఎప్పుడు ఎంతో కొంత అధికారం ఉంటుందిట. పెళ్లి చేసేసాం, అల్లుడి దగ్గరికి పంపాం కదా అని అమ్మాయి చచ్చిపోతూ ఉంటే ఊరుకోకూడదు. కూతురి బాగోగులు తెలుసుకుని మధ్య మధ్యలో మళ్ళీ కానుకలు కట్నాలు ఇస్తూ, ఒకవేళ అల్లుడు కూతుర్ని బాధ పెడుతూ ఉంటే మందలిస్తూ, సాధ్యమైనంత వరకు కూతుర్ని జాగ్రత్తగా తాను బ్రతికున్నంత వరకు కాపాడాలి అని కఠోర ధర్మశాస్త్రం అది మనుస్మృతిలో ప్రకారం. అందుకని కన్యాదానంలో మాత్రం కన్యని దానం చేసినా ఆమెను మాత్రం చావకుండా కాపాడవలసిన బాధ్యత తండ్రికి ఉంటుంది. పెళ్లి చేసాం ఇక మాకు సంబంధం లేదు, నీ చావు నువ్వు చావు అని అనకూడదు సుమా, పొరపాటు కూడా అది భ్రమ. ఎంత పతివ్రత అయినా సరే ఆవిడ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి అప్పుడప్పుడు రావాలి, తల్లిదండ్రులు ఆవిడ జాగ్రత్తగా చూడవలసినదే. అది తప్ప తక్కిన విషయాల్లో మాత్రం ఆ వస్తువు మీద దానం చేశాక అధికారం ఉండదు. కనుకే విభీషణ అనుమతి తీసుకుని హనుమంతుడు లంకలోకి వెళ్ళాడు. దృష్ట్వా తమాగతం దేవీ హనుమంతం మహాబలం తూష్ణీమాస్త తదా దృష్ట్వా స్మృత్వా ప్రముదితాభవత్. హనుమంతుడు మహాబలుడు సంతోషపూరితమైన ముఖముతో వస్తూ ఉంటే ఆ ముఖాన్ని బట్టి ఆవిడకి అర్థమైంది విజయం లభించింది అని. ముఖం వేళ్లాడేసుకొస్తే అప్పుడేమో పని అవ్వలేదని అర్థమవుతుంది. ఆ ముఖ మహానుభావుని ముఖమునందున్న వర్చస్సు ఆనందమును బట్టి ఆవిడ తాను కూడా ప్రముదిత అభవత్, ముదితురాలయ్యింది, సంతోషించింది. కానీ ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడేదాకా తొందరపడి మాట్లాడకూడదు. హనుమా పని అయిపోయిందా అనకూడదు, కిక్కును మనకుండా ఉన్నది. తూష్ణీం అంటే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. అప్పుడు హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి, జగన్మాత నీ అదృష్టం పండింది తల్లి, పరమపాపాత్ముడు నిన్ను ఇంచుమించుగా 12 నెలల పాటు ఈ లంకలో ఉంచి బంధించి నానా రకాలుగా హింసించినటువంటి రావణుడు భయంకర ఘోర యుద్ధంలో శ్రీరామచంద్ర ప్రభు శరాఘాతానికి లోనై నేల మీద పతితుడై పడిపోయాడు. అందుకే రామచంద్రుడు నన్ను నీ దగ్గరికి పంపాడు. వైదేహి కుశలీ రామః సహ సుగ్రీవ లక్ష్మణః. అమ్మ, రాముడు కుశలంగా ఉన్నాడు, లక్ష్మణునితో పాటు కుశలంగా ఉన్నాడు, సుగ్రీవుడితో కలిసి కుశలంగా ఉన్నాడు, విభీషణుడితో కుశలంగా ఉన్నాడు అని విడివిడిగా చెప్పాడు. అనగా రాముడు కుశలంగా ఉంటే ఆయనతో పాటు లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ క్షేమంగా ఉన్నారు. రావణుడు మరణించాడు. ఇక నీవు శాశ్వతంగా చంద్రుడు రోహిణితో కూడి ఉన్నట్లుగా రామచంద్రుడితో నువ్వు కూడి ఉందూ కానీ అనగానే అస్సలు మాట్లాడలేదట. అలా మౌనంగా ఉంది. బ్రహ్మానందం ఎక్కువైతే మాట్లాడలేరు, ఆనందం ఎక్కువైతే నోట మాట రాదు. అందులో ఎన్నాళ్ళు నుంచి పడిందండి పాపం ఆవిడ. రాక్షస స్త్రీలు నిరంతరం హింసిస్తూ ఉంటే ఆ హింసలతో గజగజలాడిపోతూ ఉన్న ఆవిడ అలా తూష్ణీం బభోవా. దాంతో హనుమంతుడు, ఏం తల్లి మాట్లాడో, నేను ఏదైనా అపచారం చేశానా, మాటలో లోపమా, లేక ఇంకేదైనా దోషమా అంటూ ఉంటే అతి కష్టం మీద ఆవిడ గొంతు పెకలించుకొని, నాయన నా రామచంద్రుడు వచ్చి విజయం పొందాడని నువ్వు చెప్పిన మాట వినగానే నాకు ఆనందం ఎక్కువైంది. దాంతో మాటలు తడబడుతున్నాయి. చాలు, ధన్యురాలినయ్యాను. ఎన్నాళ్ళు పతిని రామారామాన్ని తలుచుకున్న పుణ్యం ఫలించింది. నీలాంటి బంధువు ఇంకెవ్వరికీ దొరకడు. నీవే రాకపోతే ఈ అశోకవనంలో శోకిస్తూ శరీరం విడిచిపెట్టేదాన్ని. నా ప్రాణం నిలబెట్టావు, రాముడి ఇక్కడికి తీసుకొచ్చావు, శత్రువు వధింపబడేలా చూశావు. మమ్మల్ని ఒకచోటికి ఏర్చి కూర్చి చేర్చిన నీకు శాశ్వత కీర్తి కలుగ్గాగా అనగానే హనుమంతుడు, ఇదంతా బాగానే ఉంది, రాముడి ఆజ్ఞతో తర్వాత ఆయన దగ్గరికి ఎలాగో పెడతాం, కానీ ఈ లోపల ఒక చిన్న కోరిక ఉందమ్మా. నీ చుట్టూ కూర్చున్న ఈ రాక్షస స్త్రీలు ఉన్నారే, ఈ ఏకాక్షి, ఏకముఖి, అజాముఖి, హయరూఢ, గజపాద, అస్థిపాజ, ఓ రకరకాల భయంకర రాక్షసులు, ఇంత పెద్ద ముక్కులు ఉన్నవాళ్ళు, ముక్కులు లేనివాళ్ళు, చుట్టూ కళ్ళు ఉన్నవాళ్ళు, కన్ను ఉన్నవాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, ఏనుగు పాదాలు, గాడిద పాదాలు, గుర్రం పాదాలు, పంది పాదాలు, పంది ముక్కు, పొడుండొక్కు, ఇలాంటి వాళ్ళు ఈ భయంకర రాక్షస స్త్రీలు నిన్ను నిరంతరం చంపుతాం, తింటాం, కొడతాం, పొడుస్తాం అని బెదిరించారు. నిన్ను బెదిరించిన ఈ రాక్షస స్త్రీల మీద నాకు చాలా కాలం నుంచి కసిగా ఉన్నది. యమాస్తు ఖలు రాక్షస్యః యది త్వం అనుమన్యసే హంతుమిచ్ఛామ్యహం సర్వాయ అభిస్త్వం తర్జితాపురా. అమ్మా, నువ్వొక్క అనుజ్ఞ ఇచ్చావంటే, సైగ చేశావంటే ఇదిగో ఇక్కడున్న ఈ రాక్షస స్త్రీలందరినీ నిమిషాల్లో చంపేస్తాను, చంపాలని కోరుతున్నాను అన్నాడు. హంతుమిచ్ఛామ్యహం, వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నాను. ఎలా చంపుతాడో కూడా చెప్పాడు, 5 శ్లోకాలు చెప్పాడు ఇంకా వాల్మీకి. కొందరిని గోళ్లతో గిల్లి చంపేస్తాను, ముక్కులు పీకి చంపేస్తాను, డొక్కల్లో కిక్కిక్కి చంపేస్తాను, నెత్తి పగలగొట్టి చంపుతాను, కాళ్ళు విరగ్గొట్టి చంపుతాను, చేతులు పడగొట్టి చంపుతాను, పొట్టలు పొడి చంపేస్తాను, నేల మీద కొట్టి చంపుతాను, డబాడబా చెట్ల కొమ్మలు కేసి కొట్టి చంపేస్తాను. ఇక రెచ్చిపోయి చెప్పేశాడు ఆయన. అంత కసి వచ్చిందనమాట, ఎంత బాధ వచ్చింది. ఆయనకు నిజానికి ఎవరి మీద కోపం ఉండదు. అమ్మని సీతని వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో, ఎంత హింసించారో విన్నాడుగా ఈ దొరకు. అందుకని ఆ పాత క్రోధం తట్టుకోలేక వీళ్ళందరినీ గిల్లి కొరికి చంపి పొడిచి చెట్లతో కొట్టి డొక్కలు పగలగొట్టి చంపేనా, పిక్కలు విరగ్గొట్టి చంపేనా అనగానే అంతా వినావిడ చిరునవ్వు నవ్వింది. పాపం ఆయనకి గాలంతా తీసేసినట్టు అయిపోయింది. స్వామివారికి కూడా, నేనేదో మహోత్సాహంతో విజృంభించి చంపేద్దాం అనుకున్నాను, పద్మాకర్ గారు ఉపన్యాసంలో రెచ్చిపోదాం అనుకున్నాను, తీరా చూస్తూ నువ్వు విలా చేసావు అని అనుకుంటూ ఉంటే ఆవిడ ఏమన్నది, నాయన ఎంతటి పాపాత్ముళ్ళైనా క్షమించటం అన్నిటికంటే గొప్పది, క్షమ కంటే గొప్పది లేదు, ఓర్పు అది భూదేవికి ఉన్న లక్షణం. నాయన వద్దు వద్దు. ఒక గొప్ప కథ చెప్పిందండి ఇక్కడ, ఎలుగుబంటి పులి కథ అని దీనికి పేరు. ఇదే తర్వాత భోజులు వారు భోజరాజీయంలో రాశారు, తెలుసిన మీకు భోజరాజీయం అని భోజుడు ఒక కథ రాశాడు. అందులో సీతాదేవి చెప్పిన ఈ కథను అద్భుతంగా రాశాడు. దీన్ని తెలుగులో తిక్కన గారి శిష్యుడు అనంతుడు భోజరాజీయం అనే పేరుతో పద్యకావ్యంగా రాశాడు. పూర్వకాలంలో ఒక బోయవాడు పరమపాపాత్ముడు జంతువుల్ని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. వాడి కర్మగాలి జంతువుని వేటాడడం అలా ఉంచి భయంకరమైన సింహం వాడి వెంటబడింది. ఒకేసారి ఒక పులి ఒక సింహం వెంటబడ్డాయి. వీడు హడిలిపోయి బాబోయ్ బాబోయ్ అని అవి తరువుకు వస్తూ ఉంటే దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు ఓడలు పట్టుకుని పైకెక్కాడు. ఈ పులి మాత్రం సింహం వెళ్ళిపోయింది కానీ పులి కిందే ఉండి అని వాడి మీదకి ఎగరబోతోందిట. వీడు అతి కష్టం మీద ఈ ఓడ పుచ్చుకుని పైకి ఎగబోగొడుతూ ఉంటే పైన ఏం జరిగింది, కొమ్మల్లో ఓ పెద్ద ఎలుగుబంటి కనబడింది. చచ్చాన్రా బాబు, కింద చూస్తే పులి పైన చూస్తే ఎలుగుబంటి, ముందు నొయ్యి వెనక గొయ్యి. అటు పరిగెడదామంటే నూతిలో పడతాడు, ఇటు పరిగెడితే గోతిలో పడతాడు, ఇటు పరిగెడదామంటే ఇంకో చోట పడతాడు. అలా ఉంది నా పరిస్థితి అనుకుని వణికిపోతూ ఉంటే ఎంతలో ఎలుగుబంటి మానవ భాషలో, నువ్వేం మా భూతే భయం, నీకేం భయం అక్కరలా, నేను ఎవరిని చంపను, నిశ్చింతగా కొమ్మల్లో కూర్చొని ఆయన అన్నది. అనగానే వెంటనే ఈ పులి ఏమని చేసింది కింద నుంచి, ఓ ఎలుగుబంట పిచ్చిదానిలో ఉన్నావు నువ్వు, వాడు మనిషి, మనుషులు మన శత్రువులు, మనం అడవి జంతువులు, మనం సేమ్ కేటగిరీ క్యాస్టు, మనది అడవి జంతువుల క్యాస్టు, వాడు ఈ విషయంలో క్షమించకూడదు. ఆ మనిషిని కిందకు తోకిసి వాడి కండలు చీల్చుకుని శుభ్రంగా తినేసి ఆ రక్తం గడగడ వేడివేడి కాఫీ తాగినట్టు తాగేస్తాను. పులులకి కాఫీ అంటే ఇదే, అందుకని రక్తం గడగడ తాగిపోతాను వేడివేడిగా అనగా, ఒక్కసారి శరణు అంటూ పైకి వచ్చాడు పాపం, వాడు భయపడుతున్నాడు, వాడిని నేను రక్షిస్తాను, నేను అధర్మం చెయ్యను అన్నది. అనగాని అమ్మాయ ఎలుగుబంటుల్లో కూడా నీలాంటి సాధు ఎలుగుబంటులు ఉంటాయి అని వాడు దండం పెట్టాడు. నిశ్చింతగా నిద్రపోను ఆయన అంది. అలిసిపోయిన వాడు ఆ కొమ్మల్లో దర్జగా పడుకున్నాడు. పడుకోగానే మళ్ళీ అడిగింది, వాడిని తోసి నా మాట మీద నిద్రపోతున్నప్పుడు తోసేయంది పులి, నేను తొయ్యనంది ఎలుగుబంటి. కాసేపటికి ఇప్పుడు ఎలుగుబంటికి నిద్ర వచ్చింది. వీడిని లేపి నాకు నిద్ర వస్తుంది, ఈ పులి కింద ఉన్నప్పుడు నిద్రపోవడం కొంచెం ప్రమాదం, నువ్వు మెలకుగా ఉండి జాగ్రత్తగా చూడు, నేను ఒకవేళ పడిపోతుంటే హెచ్చరించు సుమా అనగాని అలాగే అన్నట్ట, నన్ను కాపాడావు నిన్ను కాపాడతానన్నాడు. ఇది కొమ్మల్లో పడుకుని నిద్రపోతోంది. ఇప్పుడు ఈ పులి ఏం చేసింది, ఈ దీని స్ట్రాటజీ వేరు. ఒరే అబ్బాయి, ఆ ఎలుగుబంటి నమ్మకరా, నాకు ఆకలి ఇస్తుంది, దాన్ని కిందకు తోసేసామనుకో, దాన్ని చంపేసి నేను వెళ్ళిపోతాను, తినేసిపోతాను శుభ్రంగా, నాకు పెద్ద మాంసం దొరుకుతుంది. నువ్వు ఆ ఎలుగుబంటిని అస్సలు నమ్మకు, నేను అలా వెళ్ళగానే అదొక్కతే నీ మాంసం తిందామనే కోరికతో నిన్ను కిందకు తోయలేదు తప్ప నీ మీద ప్రేమ కాదు అనగానే వీడు బొట్లో పడిపోయి దాన్ని కిందకు తోసేశాడు. అది అమాంతంగా నిద్రట్లో ఉన్నా సరే ఎలుగుబంటి కనుక టక్కర కొమ్మరి ఓడ పట్టుకుని ఆ ఉలిక్కిపాటుతోటి మళ్ళీ పైకి వచ్చేసింది. ఎలుగుబంటి చాలా తేలిగ్గా పైకెడుతుంది. పైకి వెళ్ళగానే చూసావా ఎలుగుబంటి, ఇది మానవుల లక్షణం, వాణ్ణి నువ్వు రక్షించావు, వాడు మాత్రం నిన్ను భక్షించడానికి సిద్ధంగా నా కిందకు తోశాడు, ఇంకెందుకు నీకు వాడి మీద జారి, తోసేయి అంది. ఇప్పుడు నిజంగా తోసేయాలిగా, అప్పుడు అది ఏముందో తెలుసా, నపర పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణ. ఎంత పాపాత్ముడైనా ఒకసారి నన్ను నమ్మాడు, నేను వాడిని కిందకి తొయ్యను, ఇతరులని వాళ్ళ పాపములెంచక ప్రాణం తీసేవాడికి కూడా ఉపకారం చెయ్యడమే మానవ ధర్మం, ఆ మానవ ధర్మం ఎలుగుబంటినైనా నేను పట్టుకున్నాను, నేను వాడిని చంపను, వాడిని చంపితే అది వాడి లక్షణం అన్నది ఎలుగుబంటి. అప్పుడు ఆశ్చర్యపోయేట్టు వీడు, మతిపోయింది పిచ్చాడికి. పులికి కూడా అర్థమైంది, ఈ ఎలుగుబంటి సామాన్యురాలు కాదు, తనని చంపేవాడిని కూడా రక్షించాలనుకున్న పుణ్యాత్మురాలు అని గ్రహించి ఇక నిరాశతో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత ఈ ఎలుగుబంటిని కిందకు తోసిన పాపం వల్ల వాడికి ఈ ఎలుగుబంటి ఏమనకపోయినా శాశ్వతంగా పిచ్చాడైపోయాడు వాడు. వాడు పిచ్చాడైపోయి ఇంటికి వెళ్ళాడు. వాడు ఇంటికి వెళ్ళగానే ఆ కులంలో వాళ్ళందరూ కలిసి ఈ బోయవాడు ఎందుకు పిచ్చాడయ్యాడని ఆలోచిస్తే ఆ ఊళ్ళో అదృష్టవశాత్తు అక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు. అగస్త్య మహర్షి చూసి వీడు కృతజ్ఞుడు, ఎవడైనా ఇంత ఉపకారం చేసిన వాడిని కొండంత పొగడాలి, ప్రాణం నిలబెట్టిన ఎలుగుబంటిని కిందకు తోశాడు, అందుకే వీడు పిచ్చాడైపోయాడు, ఈ పిచ్చి పోవాలంటే ఆ ఎలుగుబంటిని మళ్ళీ పిలిపించి దానికి పాదపూజ చేసి దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఆచరించాలని చేయించాడు, దాంతో వాడు ఏదో బాగుపడ్డాడు, అదంతా పెద్ద కథ. ఈ కథని సీత చెప్పింది, కిందకి తొయ్యాలనుకున్న పాపాత్ముడిని కూడా ఎలుగుబంటి రక్షించింది, వీళ్ళని నేను కిందకు తొయ్యలే, బెదిరించారు, ఈ మాత్రానికి వాళ్ళని ఎలా చంపుతాను, పాపానాం వా శుభానాం వా అవధారహాణం ప్లవంగమ కార్యం కరుణ మార్యేణ నకశ్చిన్ నాపరాధ్యతి, పాపానికైనా పుణ్యానికైనా చంపడానికి అర్హులైనా అనర్హులైనా ఎవరి మీదైనా మనం కరుణ చూపించాలి. ఉత్తములు అందరినీ కరుణిస్తారు. అపరాధం చేసిన వాళ్ళల్లా చంపేద్దాం అని నువ్వు అనుకున్నావు అనుకో, ఈ లోకంలో అపరాధం చేయనివాడు ఎవడు? గుండెల మీద చేసుకు చెప్పు, నువ్వు మాత్రం తప్పు చేయలేదా అంది ఆవిడ. నా కశ్చిన్ నాపరాధ్యతి, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఉండడు, అందరం తప్పు చేస్తాం. తప్పు చేసిన వాడిని క్షమించటమే ఉత్తమ లక్షణం. వీళ్ళని చంపవద్దు అన్నది. అందుకని జగన్మాత అవ్యాజ కరుణామూర్తి సీతామాత. తక్కిన కథా విశేషాలతో యథాప్రకారంగా రేపు మళ్ళీ కలుసుకుందాం. మీరందరూ కూడా ఇలాగే భక్తి శ్రద్ధలతో అప్పుడే చూస్తూ ఉండగా 24 రోజులు గడిచిపోయింది, ఇంకా కేవలం 16 రోజులు మిగిలింది. ఈ 16 రోజుల కార్యక్రమాన్ని కూడా శ్రద్ధగా వినండి, తరించండి. క్యాసెట్లు కావలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సేకరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.